ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను, ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
ప్రసారించు కోతలో ఫలా
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
ప్రకటన గ్రంథం 10:7 దేవుని మర్మము ఏదో మనం ఈ దినమందు తెలుసుకుందాం. మొదటగా మనం చూస్తే పరలోక రాజ్యపు మర్మము ఎక్కడ రాయబడి ఉన్నది, పరలోక రాజ్యం ఒక మర్మము ఎక్కడ రాయబడదని మనం గమనించినప్పుడు, మొదటగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 10:7 దేవుని మర్మం ఏమిటో ఈ వాక్యంలో మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ వాక్యంలో రాయబడిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తముకు గాని చెప్పాను. ఇక్కడ దేవుని బోర ఊదినప్పుడు ఏ విధంగా ఆయన సందేశం సర్వలోకానికి చాటింపబడిందో ఇక్కడ దేవుడు తన దాసులను ప్రవక్తలకు తెలిపిన స్వార్థమానము ఇదే. దీనిలో కూడా మనకి 7 విషయాలు దేవుడు తెలియపరిచాడు. మొదటగా మనం చూస్తే పరలోక రాజ్యపు మర్మము ఎవరి ద్వారా దేవుని వాక్యంలో తెలబడిందో మనం చూద్దాం. ఇది మత్తయి సువార్త 13:1 మొదటి నుంచి 50 13:1 అంతా కూడా ఈ యొక్క విషయాన్ని గురించి దేవుడు మనకి చెప్పినాడు. ఇది సువార్తికుడైన మత్తయి మనకి వివరించాడు తన యొక్క సువార్త గ్రంథంలో. 13:1 కొన్ని వచనాలు మనం చూద్దాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జనసమూహము తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడిను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడిను, ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించెను. చెవులు గల వాడు వినుడుగాక అని చెప్పాను. ఇక్కడ ఈ ఉపమానం ఎవరు చెప్తున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులకు చెప్తున్నారు. ఇదిగో నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయన అడుగగా ఆయన వారు తిట్లను. పరలోక రాజ్యము మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. సో పరలోక రాజ్యం యొక్క మర్మాన్ని మత్తయి సువార్త 13:1 కొన్ని వచనాల్లో మనకిచ్చాడు. అంటే ఈ విత్తనాలు 4 స్థలాల్లో పడింది. 4 చోట్ల పడినప్పుడు ఏ చోట విత్తనం మొలిచిందో, మరి మన యొక్క ఆత్మీయ జీవితం కూడా అలాగే మనం ఏ రీతిలో పెడుతున్నామో ఆ విధంగానే అది మొలుస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఈ విత్తనములు త్రోవ పక్కన పడినవి పక్షులు తినివేశాయి. తర్వాత రాతి నెల పడినప్పుడు ఆ రాళ్ళలో ఆ విత్తనాలు ఎదగలేదు. తర్వాత కేవలం ముండ్ల పొదలు వేసినప్పుడు ఆ ముండ్ల పొదల్లో కూడా ఆ విత్తనాలు ఉండలేదు. ఆఖరికి మంచి నేల మీద పడిన విత్తనాలు మాత్రమే మొలిచాయి. సో పరలోక రాజ్యానికి మనం వారసులు అవ్వటానికి మనం ఏం చేయాలి? మంచి నేల మీద పడే విత్తనం వలె నీవు నేను వాక్య రూపాన్ని మనం ధరించుకుంటూ ఉండాలి. రెండోది, కృపకాలములో ఇశ్రాయేలు గ్రుడ్డితనము ఏ విధంగానో మనం చూడాలి. అసలు కృపకాలం ఉన్నప్పుడు మనకి గ్రుడ్డితనం ఎందుకు ఉండాలి? దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షమై మానవులకి బోధించినప్పుడు మనం ఎందుకని ఈ చీకట్లోనే ఉంటున్నాం? దేవుని కృపకాలను మనకు అనుగ్రహించినప్పుడు మనం ఎందుకు దేవుణ్ణి తిరస్కరిస్తున్నాం? ప్రిమేంట్ వార్లరా, ఇక్కడ రోమిల్ రాసిన పత్రిక 11:2-10 మనం చూస్తే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గురించిన భాగములో లేఖనము చెప్పినదని మీరు ఎరుగురా. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించున్నాడు. అయితే దైవోక్తి అతనితో ఏమని చెప్పుచున్నది? బయలకు మోకాళ్ళున్నని 7,000 పురుషులను నేను శేషముగా నుంచుకుని ఉన్నాను. అలాగనే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియలు మూలమైనది కాదు, కానీ ఎడల కృప ఇకను కృప కాకపోయినా. ప్రిమెంట్ వాళ్ళారా, ఇక్కడ 7 కూడా చూస్తే అలాగైనా ఏమగును ఇశ్రాయేలు వెదకినది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్రులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి యుడనాడని రాయబడుచున్నది. ఇక్కడ మనం ఇశ్రాయేలు గ్రుడ్డితనం కృపకాలంలో ఏ విధంగా మరి వారు మాన్పుని ఉన్నారో ఈ లోకంలో మనం కూడా ఆ విధంగానే గ్రుడ్డువారుగా మనం ఉండిపోతున్నాం. నిజమైనటువంటి వెలుగుని ఈ కృపకాలంలో దేవుడు మనకిస్తున్నా కూడా నీవు దేవుని యొక్క మార్గాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. కేవలం నీకు మటుకే ఈ లోక సంబంధమైన విషయాలలో నీవు ఉంటున్నావు. మూడోది, రూపాంతర మర్మము. రూపాంతర మర్మం అనగా ఏమై ఉన్నదని మనం దీని వాక్యాలను మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:51-54 మనం ధ్యానించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:51-54 దేవుని యొక్క మాటలు ఈ విధంగా ఆయన పలికి ఉన్నాడని మనం గమనించవచ్చు. ఇక్కడేమనుంది? సహోదరులారా, నేను చెప్పింది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనేరు, శయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్చ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్చ్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని రాయబడిన వాక్యము నెరవేరును. చూసారా, మన రూపాంతరం పొందుతాం ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు. ఇక మరణమైనను, ఏడుపైనను, బాధ అయినను ఉండదని చెప్పాడు. మరి ప్రిమెంట్ వాళ్ళరా, మనము ఆ ప్రాముఖ్యమైన రూపాంతరం మారటానికి మనం దేవుని యొక్క రాజ్యంలో కనిపెట్టుకొని జీవించాలి. నాలుగో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘం యొక్క శరీరం. మరి సంఘానికి చెందిన ప్రియ విశ్వాసులుగా మనం ఉంటున్నామా లేదా అని ఎఫెసీ సంఘానికి వివరించాడు అపొస్తలుడైన పౌలు. మరొకసారి ఎక్కడ ఈ వాక్యం రాయబడిందంటే ఎఫ్సిఎల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి 11వ వచనాల్లో ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదని సంగతిని గురించి మునుపు సంక్షేమముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులుగా అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడిన ఉన్నట్లుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారులై ఉన్నారన్నది. దేవుడు కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఈ స్వార్థకునకు పరిచారకుడనైతిని అని చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శరీరమై ఉన్నాడు, శిరస్సు ఉన్నాడు. మనం సంఘానికి శరీరముగా మనం ఉన్నామని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకు బోధిస్తుంది. సో ప్రిమెంట్ వాళ్ళారా, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? అదే 5వ పాయింట్ కూడా చూస్తే ఈ యొక్క సంఘ మర్మం గురించి బోధించాడు. సంఘ మర్మం గురించి బోధించినప్పుడు ఈ వాక్యం ఎక్కడో తెలుసా? ఎఫ్సిఎల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 28 నుంచి 33 వచనాల్లో ఈ మాట రాయబడింది. ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, అటు వలనే పురుషులు కూడా తమ సొంత శరీరాలకు వల్లే తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరము ద్వేషించిన వాడు లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకొనవలను. ఇక్కడ ఎఫ్సి సంఘానికి కూడా దేవుడు చెప్పిన గొప్ప సందేశము ఇదే. ఆది కాండంలో కూడా ఇదే మాట చెప్పినాడు. సో భార్య భర్తలుగా వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చెప్పినాడు. కాబట్టి మరి సంఘ మర్మం ఏమిటంటే, మరి వివాహం పరిశుద్ధమైనదని మనం గమనించాలి. తర్వాత 6వది పాప పురుషుని మర్మము. పాప పురుషుని మర్మము ఇక్కడ పరిశుద్ధుడైన పురుషుడని రాయాలి. కానీ ఇక్కడ ఏమనుంది, మరి పాపిగా జన్మించిన పురుషుడి గురించి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనకి చెప్తూ ఉన్నారు. ఇది ఎక్కడో మనం చూడగలం. 2వ థెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 12 వచనాల్లో ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తున్నది కానీ ఇదివరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడవరకే అడ్డగించను. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటియు పిరిచేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయను. నశించున్న వారు తమ రక్షింపబడటకై సత్య విషయమైన ప్రేమ అవలంబింపపోయిరు గనుక వారు రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మాత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతానుడు కనపరచు బలములను అనుసరించి ఉన్నాడు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాషలు గల వారందరూ శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపించను. ప్రిమిట్ వల్లరా, పాప పురుషుని యొక్క మర్మం ఏమిటంటే, మానవుడు మరి పాపంలో జన్మించున్నాడు కాబట్టి, పాపాన్ని ధరించుకున్నాడు కాబట్టి, నిజమైనటువంటి వెలుగుని దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఈ పాప జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధులుగా ఉండటానికి మనం సిద్ధపడుతూ ఉండాలి. ఆఖరిగా మనం చూస్తే దైవత్వము గురించిన మర్మము, దైవత్వం గురించిన మర్మము ఎక్కడ రాయబడి ఉందంటే, మొదటి తిమోతి రాసిన పత్రిక 3:16 ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, నిరీక్షింపకముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. చూసారా, దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన శరీరమందు ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమై ఉన్నాడు. ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనులలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, అర్హునడై తేజో మయుడు ఆయనని ఇక్కడ చెప్తున్నాడు. సో దైవభక్తి గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇక్కడేమనుంది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందాడు, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, అహరోనడై తేజోమయుడు ఆయన. ఎంత చక్కని వాక్యాన్ని ఇక్కడ దేవుడు మనకిచ్చినాడో మనం చూడవచ్చు. ప్రిమేట్ వాళ్ళారా, ఈ యొక్క విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఎంతో గొప్ప విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ ఇచ్చున్నాడని మనం చదువుకోవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, ఈ సూత్రాన్ని మనం పాటించినప్పుడు, ఈ ప్రకటన గ్రంథం 10:7 దేవుని మర్మము దేనికి సూచిస్తుందో ఈ 7 విషయాలు మనం చదువుకుని ఉన్నాం. పరలోక రాజ్యం యొక్క మర్మము చూసినాం. 2, కృపకాలం యొక్క మర్మం చూసినాం. రూపాంతరం యొక్క మర్మము చూసినాం. సంఘం యొక్క శరీరం అని మనం చదివినాం. సంఘ మర్మం అని మనం గమనించినాం. పాప పురుషుని మరణం అని గమనించినాం. దైవత్వం దాని గురించి ఈ యొక్క మర్మాన్ని మనం తెలుసుకునేనాం. సో మొదటి తిమోతి రాసిన పత్రిక 3:16 ఎంత ప్రాముఖ్యమైనదో నీవు నేను గుర్తించి నమ్మి దేవుని కాపుదల్లో నీవు నేను ఎదగాలని సేవకుడిగా నేను కోరుకుంటూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ దైవవాక్యాన్ని ప్రభువా మేము చదువుకుని ఉన్నాము. మా యొక్క దైవత్వాన్ని తండ్రి మీరు పరీక్షించి నీ ప్రియబిడ్డలుగా తండ్రి నీకు సాక్షులుగా ఉండలాగన మీరు సహాయం దయచేయమని, నీ కృప చూపించమని, దేవుని యొక్క వాక్యాన్ని మేము ధ్యానించినప్పుడు మాలో ఆ యొక్క భయభక్తి కలిగి జీవించి నీకు ముమ్మారు ప్రార్థన చేయవారుగా తండ్రి మీరు మమ్మల్ని తరిబి చేయమని, నడిపించమని, రక్షించమని యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవాల్సిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.
ಸಿಡಿ ವರ್ಣ ಪೋಟೆಂಡ